సాయి సన్నిధిలో శ్రీ ఉపాసని. పొయ్యి వాడాలో ఉండు అన్న బాబా ఆజ్ఞ ఉపాసనికి అయోమయంగా తోచింది. ఫలానా గమ్యాన్ని కానీ ఫలానా సాధనను చేయమని కానీ నిర్దేశించకుండా ఊరకే వాడాలో ఉండడం వల్ల సాధించేదేమిటో కాశీనాథ్కు అర్థం కాలేదు. కానీ బాబా ఆజ్ఞాపించినట్లు దీక్షిత్ వాడాలో ఉండసాగాడు. ఊరికే కూర్చోలేక మిగిలిన సాయి భక్తులతో కలిసి మసీదుకి వచ్చి కూర్చోవడము, ఆరతుల్లో పాల్గొనడము చేసేవాడు. అక్కడి సాయి భక్తులను బాబా గురించిన వివరాలను, ఆయన లీలలను, భక్తుల అనుభవాలను, బాబా విచిత్ర బోధనా పద్ధతులను గురించి అడిగి తెలుసుకుని వాటిని గూర్చి చింతన చేసేవాడు. అక్కడి భక్తులందరూ బాబాను సాక్షాత్తు దైవంగా భావించడం గుర్తించాడు. బాబా తత్వాన్ని గురించి, ఆయన లీలలను గురించి తెలుసుకొని చింతన చేసిన కొద్దీ కాశీనాథ్కు బాబాపై భక్తి విశ్వాసాలు కుదరసాగాయి. శ్రీ కాశీనాథ్ హృదయంలో నాటుకొని మొలకెత్తుతున్న భక్తి అనే మొలక త్వరగా పెరిగి దృఢమైన మహావృక్షంగా పెరగడానికి బాబా అనుగ్రహించిన కొన్ని లీలలు దోహదం చేశాయి. తాను బాబాను గురించి వినకముందే, ఆయనను దర్శించకముందే శ్రీ సాయి తనను అనుక్షణం కాపాడి తన జీవితాన్ని నడిపిస్తున్నారనే సత్యం అనుభవపూర్వకంగా తెలుసుకోవడం భక్తునికి అన్ని లీలల కన్నా అమోఘమైనది. ఆ ఎరుక భక్తుని అత్యంత శీఘ్రగతిన తన సద్గురువుకు అనన్యంగా శరణు పొందేలా చేస్తుంది. ఒకరోజు కాశీనాథ్ ఇతర భక్తులతో పాటు మసీదులో కూర్చొని ఉన్నాడు. బాబా మాటిమాటికి కాశీనాథ్ వైపు చూసి నర్మగర్భమైన చిరునవ్వు నవ్వుతూ తమ సహజ ధోరణిలో ఇలా అన్నారు. ఒకరోజు నేనలా నడుస్తూ పోతుండగా ఒక గర్భిణిని చూచాను. ఆమె కడుపు చాలా పెద్దదిగా ఉంది, బాగా ముందుకు పొడుచుకొచ్చినట్లుంది. కానీ ఆమె కాళ్ళు చేతులు మాత్రం బాగా సన్నగా బలహీనంగా ఉన్నాయి. ఆమె ఒంటరిగా ఉంది, బాధతో మూలుగుతున్నది, కర్ర సహాయంతో గాని నడవలేని స్థితిలో ఉంది. ఆమెను చూచి నవ్వుతూ, నువ్వు నాకు తెలుసు, నీవు నన్ను గుర్తుపట్టగలవా? నీవు చాలా సంవత్సరాలుగా ఈ గర్భాన్ని మోస్తున్నట్లున్నావు, ఇంకా ప్రసవం ఎందుకు కాలేదు అని అడిగాను. దానికి ఆమె ఏమీ జవాబు చెప్పలేకపోయింది. ఆమె స్థితి చూచి నేనే మళ్ళీ ఇలా చెప్పాను, జరిగినదేదో జరిగిపోయింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వేడి నీళ్లు మాత్రమే తాగడం నియమంగా పెట్టుకో, నీకు సుఖప్రసవమవుతుంది అని. నా మాటలామె ఏమాత్రం లెక్క చేయకుండా నీళ్లు త్రాగడానికి ఒక కాలువ దగ్గరికెళ్ళింది. అది చూచి, అరే ఆ చన్నీళ్లు త్రాగితే ఆమె అనవసరంగా చస్తుంది, ఆమెతో పాటు ఆమె గర్భంలో ఉన్న అసంఖ్యాకమైన బిడ్డలు కూడా మరణిస్తారు అన్న ఆందోళనతో ఆమె దగ్గరికెళ్ళి, చూడు చన్నీళ్లు త్రాగొద్దని చెప్పానా లేదా? ఈ కాలువ దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ కనిపించే ఊళ్ళోకెళ్ళి వేడి నీళ్లు పెట్టించుకొని త్రాగు అని మందలించాను. ఆమె అలాగే చేసింది. ఇప్పుడు ఆమె కులాసాగా ఉంది. అదంతా వాతప్రకోశం తప్ప మరేమీ కాదు, అప్పుడప్పుడు అలా జరుగుతుంది అన్నారు. బాబా మాటలలోని అంతరార్థం కాశీనాథ్కు తప్ప అక్కడున్న వారెవ్వరికీ అర్థం కాలేదు. ఆ మాటలకర్థం స్ఫురించిన కాశీనాథ్ హృదయం ప్రేమ కృతజ్ఞతాభావాలతో పులకరించింది. అది రుణానుబంధమా కరుణానుబంధమా? బాబా మాటలు విన్న కాశీనాథ్ హృదయం ఆశ్చర్యానందాలతో పులకరించింది. గతంలో జరిగిన సంఘటనలన్నీ ఒక్కటొక్కటే తన స్మృతిపదంలో గిర్రున కదలాడసాగాయి. బోర్గొడ్ కొండగుహల్లో తనకు అప్రయత్నంగా కలిగిన సమాధి అనుభవం, ఆ అనుభవంలో తాను చూచిన దివ్యదర్శనం, అందులో దర్శనమిచ్చిన ముస్లిం ఫకీరు, రాహురిలో రోడ్డుపై కనిపించి తన రుగ్మతకు ఆయాచితంగా చికిత్సా మార్గాన్ని బోధించి తిరిగి జజూరి వద్ద తాను కాలువలో నీరు త్రాగబోతుంటే సమయానికి వారించి మందలించి హఠాత్తుగా అదృశ్యుడైన వృద్ధుడు, యోగి కులకర్ణి తనను బాబాను దర్శించమని మరీ మరీ ఒత్తిడి చేసిన వైనం, తాను షిరిడీ వదిలి వెళ్లాలన్నా వెళ్లలేక విచిత్ర పరిస్థితుల్లో తిరిగి షిరిడీ చేరిన వైనం, తన మనస్సు ప్రాపంచిక విషయాలపై ఎంత పరిగిస్తున్నా ఎవరో నడిపిస్తున్నట్లు తనను బలవంతంగా ఆధ్యాత్మిక లక్ష్యం వైపు తోస్తున్న వివిధ సంఘటనల కూర్పు, ఇవన్నీ కాశీనాథ్కు జ్ఞప్తికొచ్చాయి. ఆ సంఘటనలు జరిగిన కాలంలో తాను బాబాను భక్తి శ్రద్ధలతో ఆశ్రయించడం మాట అటుంచి అసలు బాబా పేరు కూడా వినలేదే. విన్న తర్వాత కూడా బాబా ఒక ముస్లిం అనే చులకన భావనే ఉండేది, కానీ భక్తిభావం లేదే. యోగి కులకర్ణి గారి మీద గౌరవంతో ఆయన మాట తోసెయ్యలేక షిరిడీ వచ్చాడు, కానీ తానేనాడు బాబాపై గురుభావంతో తన దృష్టి నిలపలేదు. అయినా బాబా తాను జీవితంలో వేసిన ప్రతి అడుగు వెనుక ఉండి నడిపిస్తూ తాను నిర్లక్ష్యం చేసినా పట్టించుకోక కాపాడుతున్నారు. అనన్యాస్ చింతయంతో మాం యోగక్షేమం వహామ్యహం అన్న గీతావాక్యం తాను చిన్ననాటి నుండి ఎరిగినదే. తనను ఎవరైతే అనన్యంగా చింతన చేస్తారో, సర్వధర్మాలు తన కోసం పరిత్యజిస్తారో, వారి యోగక్షేమాల బాధ్యతను తాను వహిస్తానని శ్రీకృష్ణ భగవానుని హామీ. కానీ ఈ సాయి భగవానుడు ఏ షరతులు నియమాలు విధించకుండా భేషరతుగా ప్రజల యోగక్షేమాల బాధ్యత వహించే కరుణావతారుడు. అయినా తనపై బాబాకింత ప్రేమ ఎందుకు? తానేం చేశాడని? ఆయన వైపు తాను ఒక్క అడుగు కూడా వేయకపోయినా తానే ఎన్నో వందల అడుగులు తన వైపు వేసి ప్రేమతో చెయ్యి అందించి అక్కున చేర్చుకున్నాడే. అవ్యాజమైన బాబా ప్రేమకు కారణమేమిటి? ఆయన సహజ కరుణాస్వరూపమే ఈ అకారణ ప్రేమకు కారణమా? అయితే ఆయన ప్రేమ అన్ని జీవులపై ఇదే విధంగా ప్రసరిస్తున్నదా? ప్రసరిస్తుంటే అందరూ ఆ సద్గురువు కృప వల్ల తరింపబడడం లేదేమి? ఈ సద్గురువు అనుగ్రహ పాశాన్ని కదిలించి ముడివేసే తత్వమేమిటి? కాశీనాథ్ మనసులో ముప్పిరుకుంటున్న ఈ ఆలోచనలకు సందేహాలకు సమాధానమా అన్నట్లు బాబా ఒకసారి కాశీనాథ్ వైపు ప్రసన్నంగా చూస్తూ ఇలా అన్నారు. మనిద్దరికీ రుణానుబంధముంది. మన కుటుంబాలు కొన్ని వందల వేల సంవత్సరాలుగా రుణానుబంధంతో పెనవేసుకుని ఉన్నాయి. అందువల్ల మనిద్దరి మధ్య భేదం లేదు అని. అంతకు మించి కాశీనాథ్తో తమకు గల అనుబంధాన్ని గూర్చిన వివరాలను బాబా సూటిగా ఎప్పుడూ వెల్లడించలేదు. అలా బాబా తమకు కాశీనాథ్కు గల జన్మజన్మల అనుబంధ పాశంలో ఆత్మజ్ఞానమనే సుందర హర్మ్యంలో కట్టిపడివేయాలనుకుంటుంటే, కాశీనాథ్ మనస్సు మాత్రం రోజులు గడిచే కొద్దీ సంసార సౌఖ్యాల వైపు పరిగెత్తసాగింది. దానికి తోడు షిరిడీలోని హోటల్ తిండి అతని ఆరోగ్యానికి ఏమాత్రం పడటం లేదు. తనకొచ్చిన శ్వాసకోశ సంబంధమైన రుగ్మత ఇంకా పూర్తిగా తగ్గలేదని, తాత్కాలికంగా మాత్రమే ఉపశమించిందని, సరైన ఆహారం లేకపోతే అది మళ్లీ తిరగబెట్టవచ్చుననే సందేహం కాశీనాథ్ని పీడిస్తుండేది. ఇదిట్లా ఉంటే కాశీనాథ్పై బాబా చూపే ప్రత్యేక ఆదరాభిమానాలు అక్కడున్న ఇతర సాయి భక్తుల మనస్సులో అసూయ రేకెత్తించసాగాయి. అగ్నికి ఆజ్యం తోడైనట్లు కాశీనాథ్కు స్వాభావికంగా ఉండే పెడసరి వైఖరి, 10 మందితో కలిసిమెలిసి స్నేహంగా ఉండలేకపోవడం మొదలైన కారణాల వల్ల కాశీనాథ్కు షిరిడీలో మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువయ్యారు. ఇక వాడాలో ఉండలేక ఊరి బయట ఉన్న ఖండోబా ఆలయంలోకి తన బస మార్చాడు. బాబాకు సంబంధించిన విషయాలు తప్ప మరింకే విషయంగానూ ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఎవరితోనూ కలివిడిగా ఉండక దూరం దూరంగా సంచరిస్తుండడం, ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడినా బాబాను గురించిన వివరాలే ఎంతో ఆసక్తిగా ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు అడుగుతుండడం చూచి, బాబాను గూర్చి రహస్యంగా దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం పంపిన గూఢాచారేమోననే అనుమానం గ్రామస్తులకు కలగసాగింది. ఈ అనుమానాలతో తన పూర్తి వివరాలు చెప్పమని కాశీనాథ్ను వేధించేవారు. కొందరు బెదిరించేవారు, మరికొందరు హేరణ చేసి అవమానించేవారు. గ్రామస్తులు అలా అనుమానిస్తే పోలీసులు అతను పరారీలో రహస్యంగా సంచరిస్తున్న విప్లవకారుడనే అనుమానంతో తరచూ వచ్చి తమ ప్రశ్నలతో రకరకాలుగా వేధించసాగారు. ఈ వేధింపులు పడలేక కాశీనాథ్కు ఎప్పుడెప్పుడు షిరిడి వదిలి తన ఇల్లు చేరుదామా అని ఉండేది. బాబాను తాను ఇంటికి వెళ్లేందుకు అనుమతించమని ప్రార్థిస్తూ మాధవరావు దేశ్పాండే అంటే శ్యామ ద్వారా బాబాని ఎన్నోసార్లు అడిగించాడు. శ్యామ ఆ విషయం బాబా వద్ద ఎప్పుడు ప్రస్తావించినా అతనితో తేల్చుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి అంటూ అనుమతి ప్రసాదించేవారు కాదు బాబా. ఆ లెక్కలేవని ఎవరైనా అడిగితే నా దగ్గరికి వచ్చే వారందరి జమా ఖర్చుల లెక్కల గురించి నేను అల్లాకు జవాబు చెప్పుకోవాలి అని నర్మగర్భమైన సమాధానమిచ్చేవారు. అలా కొన్ని మాసాలు గడిచాయి. మళ్లీ ఒకసారి కాశీనాథ్ ఇంటికి పోవడం గురించి బాబాను శ్యామ అడగ్గా దాదాపు లెక్కలన్నీ సరిపోయాయి, ఇక 3-4 బండ్ల సరుకు లెక్కలు మాత్రం మిగిలి ఉంది అన్నారు బాబా. ఇంకా కొన్ని మాసాలు గడిచిన తరువాత 1911 జూలై ఆఖరిలో కాశీనాథ్ లెక్కలన్నీ సరిపోయాయి అని తేల్చి చెప్పారు. బాబా లెక్కలేవో తేలాయి కనుక ఇక ఇంటికి వెళ్ళవచ్చుననే ఆలోచనతో కాశీనాథ్ మనస్సు ఆనందంతో గెంతులేసింది.